విసిడి నెంబర్ 582, జరిగిన స్థానం జార్చుగూడ, ఒడిశా. మురళీ తేదీ 25/6/67, నడిచిన తేదీ 26/12/2006. కంపిల్ మరియు ఫరూకాబాద్ లో ఎవరైతే భర్తీ చేశారో వారు కొద్దిగా చేతులు ఎత్తండి. ముంటాబు నుంచి శివబాబా యొక్క మురళి నడిచింది 25/6/67 యొక్క మురళి. ఓం శాంతి. ప్రాత క్లాస్. రికార్డు నడిచింది కొద్దిగా దర్పణంలో ముఖాన్ని చూస్తే ప్రాణి అని. ఏ దర్పణం అయింది? మన యొక్క దర్పణం కూడా ఉంది, మరియు మన్ రూపీ దర్పణం అని కూడా అంటారు. మనరూపీ దర్పణంలో వారి యొక్క పాపము మరియు పుణ్యాలు కనిపిస్తాయి. హృదయం అనగా మనసు స్వచ్ఛంగా ఉన్నట్లయితే కనిపిస్తాయి. మనసు నల్లగా ఉన్నట్లయితే, మలినం అయిపోయినట్లయితే కనిపించదు. ఆ జ్ఞాన దర్పణం ఎటువంటిది అంటే, ఆ జ్ఞాన దర్పణం కేవలం జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారానే లభిస్తుంది. జ్ఞాన సాగరుడు తండ్రి మనసున్న ఉన్నటువంటి తండ్రి అయ్యారు. వారు ఒక్కొక్కరి యొక్క హృదయాన్ని మనసును తీసుకునేవారు అయ్యారు, అనగా గ్రహించేవారు అయ్యారు. అది వారు చూస్తారు ఎవరి లోపల ఎంత హృదయం ఉంది, ఎంత మనసు ఉంది అని. మనసు ఉన్నటువంటి తండ్రి అయితే ఒక పరంపిత పరమాత్మనే అయ్యారు. వారే ఒక్కొక్కరి యొక్క మనసును తీసుకునేవారు, అనగా గ్రహించేవారు. ఈ సృష్టి మీద వస్తాను, ఎప్పుడైతే వారు ఈ సృష్టి మీద వస్తాను, అప్పుడు ఎవరైతే 500-700 కోట్ల మనుష్యాత్మలు ఉన్నారో యొక్క మన్ రూపీ దర్పణాన్ని చవి చూస్తారు, పరిశీలన చేస్తారు. మరి ఎవరు ఎంత మనసు కలిగినటువంటి వారు? మరి ఎవరు ఎంత నా కోసం అర్పణ చేసేటటువంటి వారు? ఎంతవరకు మీరు తనువును అర్పణం చేస్తారు? ఎంతవరకు మనసును అర్పితం చేస్తారు? ఎంతవరకు తమ యొక్క ధనాన్ని అర్పితం చేస్తారు? సమయాన్ని అర్పితం చేస్తారు. సంబంధికుల యొక్క శక్తిని అర్పితం చేస్తారు. సంపర్కంలో వచ్చేటటువంటి వారి యొక్క శక్తిని ఎంతవరకు అర్పితం చేస్తారు? ఒక్కొక్కరి యొక్క మనసును చవి చూస్తారు, పరిశీలన చేస్తారు.
ఆత్మా కో ధారణ కర్నే వాలే ప్రాణి,
అందుకనే చెప్పారు, హే ప్రాణరూపి ఆత్మను ధారణ చేసేటటువంటి ప్రాణి, నీవు మొదట నీ యొక్క మనరూపి దర్పణంలో చూసుకో. ఎంత పాపం చేశాము మరియు ఎంత పుణ్యం చేశాము అని. కేవలం ఒక జీవనం యొక్క విషయం కాదు, ప్రాణాన్ని ధారణ చేసేటటువంటి ఆత్మ అనేక జన్మలు తీసుకుని పాపము మరియు పుణ్యం చేస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎప్పుడైతే కూర్చుంటారో మరి వింటారు, తమను తాము ఆత్మ అని నిశ్చయం చేసుకుని కూర్చుంటారు. నేను ప్రాణ స్వరూపమైన ఆత్మను, మరి నేను ఆత్మను మరియు ఒక్క పరమాత్మ తండ్రి ద్వారానే చదువును చదువుకునేటటువంటి దానిని అని ఈ నిశ్చయం చేసుకోవాలి. ఆ పరమాత్మ తండ్రి అయితే ప్రపంచం యొక్క అతి పెద్ద టీచరు అయ్యారు. వారిని సుప్రీం టీచర్ అని అంటారు. వారు పరంపిత కూడా అయ్యారు. వారిని సుప్రీం ఫాదర్ అని కూడా అంటారు.
సుప్రీం గురువు దియే,
వారు సుప్రీం గురువు కూడా అయ్యారు.
జగత్ గురు,
వారు జగత్కు గురువు అయ్యారు, జగద్గురువు అయ్యారు.
మనిషితో అపనే ఉపన చూసే చూసే టైటిల్ రకాయలైతే జగత్ గురువు శంకరాచార్య.
మనుషులైతే వారిపైన అసత్యమైనటువంటి టైటిల్ ను పెట్టించుకుంటారు, జగద్గురువు శంకరాచార్యులు అని.
సారా జగతోనే కవి అపనా గురువు అంటారు.
కానీ మొత్తం జగత్తు ఎప్పుడు కూడా వారిని తమ గురువుగా భావించరు, గురువుగా ఒప్పుకోరు. మరి వారిని భారతదేశం యొక్క భారతవాసీలే అందరూ కూడా వారిని జగద్గురు రూపంలో ఒప్పుకోరు. ఒక భారతదేశంలోనే అనేక మంది జగద్గురు యొక్క టైటిల్ ను తీసుకున్న వారు ఉన్నారు. మరి అది అసత్యమైనటువంటి టైటిల్ అయింది కదా. కానీ భగవంతుడు తండ్రి ఎప్పుడైతే ఈ సృష్టి మీద వస్తారో
భగవాన్ మాపకు అపనా సుప్రీం టీచర్ సుప్రీం గురు మనకి.
అప్పుడు మొత్తం మనిషి సృష్టి ఆ భగవంతుడి తండ్రిని తమ యొక్క సుప్రీం టీచర్ మరియు సుప్రీం గురువుగా ఒప్పుకోవడానికి జవాబుదారి అవుతుంది. అందుకనే వారిని జగత్ గురువు అని అంటారు. జగత్ గురువు అని అంటారు.
జగత్ గురువు భగవాన్
శ్రీ శ్రీ 108 జగత్ గురువు అన్నది ఇది భగవంతుని యొక్క టైటిల్ అయింది.
మనిషి మాత్రం టైటిల్
ఇదేమి మనిషి మాత్రుల యొక్క టైటిల్ కాదు.
అగర మనిషి మాత్రం టైటిల్ అవుతా మనిషి
ఒకవేళ మనిషి మాత్రుల యొక్క టైటిల్ అయి ఉన్నట్లయితే మనుషుల్ని అడగడం జరుగుతుంది. నీ ఏ ధర్మం వారిది అని, నీ ధర్మం ఏంటి అని. కొంతమంది అంటారు మేము క్రిస్టియన్ ధర్మం వారిని అని, కొంతమంది బౌద్ధ ధర్మం వారిని అని అంటారు.
హిందూ ధర్మకే
కొంతమంది మేము హిందూ ధర్మం వారిని అని అంటారు, కొంతమంది మేము ముస్లిం ధర్మం వారిని అంటారు. ఒకవేళ మీరు ముస్లిమాన్ ధర్మానికి చెందిన వారు అయినట్లయితే మరి మీ యొక్క ధర్మ పిత ఎవరు?
ముస్లిం ధర్మ
మరి ముస్లిమాన్ ధర్మము ఎప్పటి నుంచి నడుస్తూ వచ్చింది? మరి వారు అంటారు 1400 సంవత్సరాల ముందు మొహమ్మద్ వచ్చారు అని. మరి అప్పటి నుంచి ముస్లిమాన్ ధర్మము నడుస్తూ వచ్చింది. మరి దానికంటే ముందు మా యొక్క వంశ పారంపర్యంలో ఇస్లామీ ధర్మం ఉండేది. ఇబ్రహీం వచ్చారు, వారి ద్వారా ఇస్లాం ధర్మం నడిచింది. మరి ఇస్లాం ధర్మం అయితే ఇస్లామీ ధర్మ ఖండాల్లో వ్యాపించి ఉంది. అరబ్ దేశము, మిశ్రా, ఆఫ్రికా మొదలైనటువంటి దేశాల్లో వ్యాపించి ఉంది. ముస్లింల ధర్మం ముస్లిం కంట్రీస్ లో ముస్లిం దేశాల్లో వ్యాపించి ఉంది.
ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్
ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కిస్తాన్ మొదలైనటువంటి దేశాలు. మరి మా యొక్క ధరం పిత జగత్ గురువు అని ఈ విషయం ఎవరు కూడా చెప్పరు. వారి యొక్క సీమలు అనగా వారి యొక్క సరిహద్దులు కేవలం వారి యొక్క ధర్మ ఖండాల వరకు మాత్రమే అయింది. భలే ఏ ధర్మం వారు అయినా కానివ్వండి,
పరంపిత పరమాత్మ
కానీ పరంపిత పరమాత్మ మొత్తం జగత్ యొక్క ప్రాక్టికల్ లో గురువుగా అయి వెళ్తారు. వారి పేరు అయింది పరంపిత పరమాత్మ శివుడు. వారు మొత్తం ప్రపంచం యొక్క కళ్యాణం చేస్తారు. అందుకనే వారి పేరు శివుడు అయింది.
మాత్రం
వారు మా యొక్క కళ్యాణం చెయ్యలేదు అని అనేటటువంటి మనిషి ఆత్మ, ఆ విధంగా స్వీకరించేటటువంటి మనిషి ఆత్మ ఒక్కరు కూడా ఉండరు. అందరూ అనుభూతిని పొందుకొని వెళ్తారు, అందరూ అనుభవం చేసుకుని వెళ్తారు. ఈ ప్రపంచంలో గాడ్ ఫాదర్ మన యొక్క కళ్యాణకారి ఎంత అయితే అవుతారో,
పరంపిత కళ్యాణకారి,
పరంపిత ఎంత కళ్యాణకారి అయినటువంటి వారు, అంత కళ్యాణం ఇంక ఎవరు కూడా చేయలేరు. మరి కళ్యాణం ఎలా చేస్తారు? నిరాకార రూపంలో కళ్యాణం చేస్తారా, లేకపోతే సాకారుడుగా అయ్యి సాకార రూపంలో ఉండి కళ్యాణం చేస్తారా? నిరాకారుడు అయితే ఈ నేత్రాల ద్వారా చూడడానికే కనిపించరు. పండిత ఆచార్యులు అయితే అన్నారు, వినుపగ చలై సునై వినుకానా అని. వారు పాదాలు లేకుండా నడుస్తారు, చెవులు లేకుండా వింటారు, నేత్రాలు లేకుండా చూస్తారు అని. కానీ వారిని అడిగినట్లయితే ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎలా అవుతుంది, మరి వారు చెప్పలేరు. శాస్త్రాల్లోనే ఇతర మనిషి గురువులు ఏవైతే రాశారో అందులో రాయబడి ఉంది ప్రవేశమని. నేను ప్రవేశించడానికి అర్హత ఉన్నటువంటి వాడి. గీతలోని భగవంతుని యొక్క మహావాక్యం ఉంది. ఏ విధంగా భూత ప్రేతాలు ప్రవేశిస్తాయో
పరమాత్మ ప్రవేశిస్తే,
అదే విధంగా పరంపిత పరమాత్మ కూడా ప్రవేశమైతే చేస్తారు. కానీ వారి యొక్క స్థితి మరియు బుద్ధి వేరుగా ఉంటుంది. భూతాల లాగా ఆత్మను పూర్తిగా వశపరుచుకునేటటువంటి విధంగా ప్రవేశించరు. వారిని పూర్తిగా కంట్రోల్ చేసి ప్రవేశించరు. ఏ విధంగా ఎప్పుడైతే భూత ప్రేతాలు ప్రవేశిస్తాయో, ఎవరిలో అయితే ప్రవేశిస్తాయో వారు వారి యొక్క స్పృహను కోల్పోతారు, వారి యొక్క తెలివిని వారు పూర్తిగా మర్చిపోతారు, వారికి ఎటువంటి తెలివి అనేది ఉండదు. వారి యొక్క ముఖ కవళికలు మారుతాయి, భాష మారుతుంది, దృష్టి మారుతుంది. అటువంటి ప్రవేశిత పరంపిత పరమాత్మ చేయరు, వారు బుద్ధిలో ప్రవేశిస్తారు. ఎవరిలో అయితే ప్రవేశిస్తారో వారికి తెలియని కూడా తెలియదు, ఎప్పుడు వచ్చారు మరియు ఎప్పుడు వెళ్ళిపోయారు అని. తరువాత తెలుస్తుంది,
ఏసీ మాట్లాడటం బోలి
అటువంటి భాషనైతే నేను మాట్లాడే మాట్లాడలేను.
ఏసీ వ్యక్తి దృష్టికే పెట్టి ఉంది.
అటువంటి దృష్టి అయితే నాకు ఇతరుల పట్ల ఎప్పుడూ ఉండేది కాదు. అటువంటి వైబ్రేషన్స్ ని నేను ఎప్పుడు అనుభవం చేసుకోలేదు. వారు దివ్య ప్రవేశం చేస్తారు.
దివ్య ప్రవేశ
దివ్య ప్రవేశం అనగా ఎవరికి కూడా తెలియనే తెలీదు. ఎప్పుడు వచ్చారు మరి ఎప్పుడు వెళ్ళిపోయారు అని.
భగవాన్ ఆకలికి బ్రహ్మకి మొక్కుతే వేదవాణి బోల్తాయి.
మనుషులు అంటారు భగవంతుడు వచ్చి బ్రహ్మ ముఖం ద్వారా వేదవాణిని చెబుతారు. వేదాల ద్వారానే అన్ని శాస్త్రాల యొక్క నిర్మాణం జరిగింది. గీత అనేటటువంటి శబ్దం యొక్క మూల రూపం ద్వారానే వేదాలు తయారవుతాయి. గీత అనగా జ్ఞానం, పరిచయం. వేద్ అనగా జ్ఞానం యొక్క భండారం. ఏ విధంగా అంటే జ్ఞాన సాగరుడు లాగా. కానీ ఆ వేదాల యొక్క భాషను అందరూ తెలుసుకోలేరు.
స్వయం బ్రహ్మ ఇతకే ముఖతే ఓ వేదవాణి నిజంచియే.
స్వయం బ్రహ్మ ఎవరి ద్వారా అయితే వారి యొక్క వేదవాణి వెలువడుతుందో.
ఇతకే పరమే ఓ నిరాకార శివ జ్యోతి బిందు ప్రవేశపడతాయే.
ఎవరి తనువులో అయితే ఆ నిరాకారుడు శివ జ్యోతిర్బిందువు ప్రవేశిస్తారో. వారికి తెలియని కూడా తెలియదు ఎప్పుడు వచ్చారు మరి ఎప్పుడు వెళ్ళిపోయారు అని. మరియు వారు ఏదైతే భాషను చెప్పారో వాటి యొక్క లోతైనటువంటి అర్థం ఏంటి అని. బ్రహ్మ యొక్క అర్థమే అయింది పెద్ద తల్లి. బ్రహ్మ అనగా పెద్ద, మా అనగా తల్లి. ప్రపంచం యొక్క అతి పెద్ద తల్లి. ఎంతటి పెద్ద తల్లి అంటే ఎటువంటి తల్లి అంటే అంతటి ప్రేమను అంతటి సహనశీలతను ప్రపంచంలో ఇంకా ఏ తల్లి కూడా ధారణ చేసి ఉండరు. వారి యొక్క సహనశీలతలో ఎటువంటి దోషం లేదు. వారి యొక్క ప్రీతిలో ఎటువంటి లోపం లేదు. ఎంత నీచమైనటువంటి ఆత్మలు కూడా వారికి సామీప్యంగా వచ్చి ఉంటారు, వారి సమీపంగా వెళ్ళి ఉంటారు. భలే 10 సెకండ్ల కోసం 10 నిమిషాల కోసమైనా కూడా చేరుకొని ఉంటారు వారు.
पत्थरों मैडम मारपीट करने वाले जानवरों को खाने वाले हत्या करने वाले कर्म करने वाले
मरी एवरो अड़गारु बाबा पच्चर माल अनगा एंटी अनी पच्चर माल अनगा एवरैती पोट्लाटी चेस्तू उंटारो मरियु जंतुवुलनु तिंटू उंटारो हत्यलनु चेस्तू उंटारो अनगा नीच कर्म चेसेटटुवंटि वारिनी पच्चर माल अनि अंटारु అటువంటి ఆత్మలు కూడా ఎప్పుడైతే వారి యొక్క సమీపంగా చేరుకుంటారో వారు కూడా అనుభవం చేసుకుంటారు బ్రహ్మ మాకు ఎంత ప్రేమను ఇచ్చారో అంత ప్రపంచంలో ఇంకెవరూ ఇవ్వలేదు అని ఈనాడు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని అన్ని చోట్ల అన్ని వైపులా మూల మూలలో కూడా వ్యాపించి ఉన్నాయి.
బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు
భారతదేశం యొక్క గ్రామ గ్రామాల్లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాలు వ్యాపించి ఉన్నాయి. మరియు ఆ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాల్లో వర్తమాన సమయంలో చదువును చదివించేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో పురాతనమైనటువంటి వారు గ్యారంటీ అయింది. ఎవరు కూడా వారి యొక్క అనుభవం ఈ విధంగా చెప్పరు. బాబా మమ్మల్ని కఠోర దృష్టి ద్వారా చూశారు, కఠోరంగా వ్యవహరించేవారు అని. మమ్మల్ని దుర్వచనాలను మాట్లాడేవారు అని మమ్మల్ని తిరస్కరించారు, మాకు చీవాట్లు పెట్టారు అని. అటువంటి ప్రీతి ఉన్నటువంటి మమత కలిగినటువంటి మమతామూర్తి ఆ నిరాకారుడు పరంపిత పరమాత్మ వచ్చి ఆ విధంగా అవుతారు. మరి వారు ఎవరి ద్వారా అవుతారు? బ్రహ్మ ద్వారా అవుతారు. ముగ్గురు దేవతలు ప్రసిద్ధి అయి ఉన్నారు. దేవతలైతే 33 కోట్ల దేవాత్మలు అయ్యారు. కానీ ముగ్గురు దేవతల్లో బ్రహ్మ విష్ణు మరియు శంకరుడు. ఈ త్రిదేవులు ఈ ముగ్గురు దేవతలు చాలా ప్రసిద్ధి అయిన వారు. ఎందుకంటే ఈ ముగ్గురు దేవతల ద్వారా ఆ నిరాకారుడు ఈ సృష్టి మీద వచ్చి వారి యొక్క కార్యాన్ని సంపన్నం చేయిస్తారు. బ్రహ్మ ద్వారా కొత్త బ్రాహ్మణ సృష్టిని ఉత్పన్నం చేస్తారు. ఈనాటి పండితులు విద్వాంసులు ఆచార్యులు చెప్తారు, బ్రహ్మ యొక్క ముఖం ద్వారా బ్రాహ్మణులు వెలువడ్డారు.
బ్రహ్మకే ముఖమే పోయి మధ్యలో యోగి
మరి ఎవరైనా అనుకుంటారు బ్రహ్మ యొక్క ముఖంలో అటువంటి మిషనరీ ఉండేది? మరి దాని ద్వారా బ్రాహ్మణులుగా అయి వెలువడుతూ ఉండేటటువంటి వారు కుమ్మరి వాళ్ళ యొక్క కుమ్మరి సారి నుంచి వెలువడేటటువంటి పాత్రల్లాగా వెలువడుతూ ఉంటారు అని అనుకుంటారు. కానీ అటువంటి విషయం అయితే ఏమీ కాదు. బ్రహ్మ యొక్క ముఖం ద్వారా ఏదైతే ప్రేమ వర్షం కురిసిందో దృష్టి ద్వారా ఏదైతే స్నేహాన్ని కురిపించేవారో మరి వాచ ద్వారా ఏదైతే ప్రీతితో నిండి ఉన్నటువంటి వాణి వెలువడిందో మరి వారు ఆ వాణి యొక్క బంధనంలోకి వచ్చి అనేక మంది ఆత్మలు తమ యొక్క శూద్ర స్వరూపాన్ని త్యాగం చేసి బ్రాహ్మణులుగా అయిపోయారు. బ్రహ్మ యొక్క సంతానాన్ని బ్రాహ్మణులు అని అంటారు. ఈ విధంగా శివుని యొక్క ఫాలోవర్స్ శైవులు, విష్ణు యొక్క ఫాలోవర్స్ ని వైష్ణవులు, అదే విధంగా బ్రహ్మ యొక్క పుత్రులను బ్రాహ్మణులు అని అంటారు. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు అయ్యాయి. ఎవరైతే జ్ఞానాన్ని విని తమ జీవితాన్ని తమ జీవనాన్ని మార్చుకుంటారో
వారు దూతులతో ధ్యానం సునాకరికే కొనికే జీవనతో పంటాసి
మరియు ఇతరులకు జ్ఞానాన్ని వినిపించి వారి జీవనాన్ని మారుస్తారు. బ్రాహ్మణుల యొక్క కార్యమే అయింది జ్ఞానాన్ని వినడం మరియు ఇతరులకు జ్ఞానాన్ని
వినిపించడం.
మరియు జీవనంలో వారికి మరొక లక్ష్యం అంటూ ఏమీ ఉండదు. బ్రహ్మ ద్వారా అటువంటి బ్రాహ్మణుల యొక్క సృష్టిని రచించడం జరుగుతుంది. కానీ బ్రహ్మ ద్వారా ఏదైతే సృష్టి రచించడం జరుగుతుందో బ్రాహ్మణుల యొక్క సృష్టిని రచించడం జరుగుతుందో మరి ఆ బ్రాహ్మణులు అందరూ ఒకే కేటగిరీకి ఒకే వర్గానికి చెంది ఉంటారా? లేకపోతే మరి ఏ విధంగా ఇంటిలో పరివారంలో తల్లి ద్వారా పిల్లలు జన్మ తీసుకుంటారు? మరి వారు వేరు వేరు కేటగిరీలకు చెందినటువంటి వారు ఉంటారు. ఒకే రకమైన పిల్లలుగా అందరూ ఒకే రకంగా ఉండరు. మరి నెంబర్ వారిగా బ్రాహ్మణ పిల్లల యొక్క జన్మ జరుగుతుంది. మరి ఆ బ్రాహ్మణులు ఈ ప్రారంభాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? దాని కారణంగా వారు నెంబర్ వారిగా బ్రాహ్మణ యొక్క పిల్లలుగా అవుతారు, బ్రాహ్మణ పిల్లలుగా అవుతారు. కొంతమంది మొదట పిల్లలుగా అవుతారు, కొంతమంది మధ్యలో పిల్లలుగా అవుతారు, కొంతమంది అంతిమంలో వారి యొక్క పిల్లలుగా అవుతారు. ఈ యొక్క ప్రారంభాన్ని వారు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు?
ఏం చేస్తున్నాయో
ఎవరో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఉంటారు కదా.
పూర్వ జన్మకే ఆధార పర్ జో కర్మ కియే హుయే,
పూర్వ జన్మల ఆధారంగా ఏదైతే కర్మ చేసి ఉంటారో
ఉనికే ఆధార పరిని బ్రహ్మ జీవంతి బంధు,
దాని ఆధారంగానే బ్రహ్మ యొక్క పిల్లలుగా అవుతారు.
పూర్వ జన్మే దీని ఆత్మే
పూర్వ జన్మల్లో ఏ ఆత్మలైతే భలే వారు ఏ ధర్మం వారు అయినా కానివ్వండి, ప్రతి ధర్మంలో మంచివారు ఉంటారు మరియు చెడ్డవారు కూడా ఉంటారు. ఎవరైతే మంచి కర్మలు చేశారు అటువంటి మంచి కర్మలు చేసేటటువంటి శ్రేష్ట ఆత్మలు నాలుగు యుగాల యొక్క అంతిమం ఎప్పుడైతే అవుతుందో కలియుగం యొక్క అంతిమం ఆ అంతిమ జన్మలో ఈ యొక్క ప్రపంచాన్ని వినాశనం చేయడం కోసం అణుబాంబులు తయారై ఉంటాయి. సరిగా ఆ సమయంలోనే ఆ బ్రాహ్మణ ఆత్మలు వారు వచ్చి బ్రహ్మ యొక్క సంతానంగా అవుతారు. మరి వారేమైనా శరీరం ద్వారా సంతానంగా అవుతారా? శరీరం ద్వారా కాదు, భారతదేశంలోనే వచ్చి వారి యొక్క జన్మ జరుగుతుంది. ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద అటువంటి డ్రామా నిశ్చితమై ఉంది. అంతిమ జన్మలో విశ్వం యొక్క మూల మూలల్లో జన్మ తీసుకునేటటువంటి శ్రేష్ట ఆత్మలు అదే వారు ఏ ధర్మం వారైనా కానివ్వండి, ఏ ధర్మ ఖండానికి చెందిన వారు అయినా కానివ్వండి, అంతిమ జన్మలో వచ్చి భారతదేశంలో జన్మ తీసుకుంటారు. మరి ఆ జన్మ తీసుకునేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బ్రహ్మ ద్వారా పాలన లభిస్తుంది. కానీ వారైతే ఒకే ధర్మానికి చెందినటువంటి వారైతే కాదు, కొంతమంది శూద్రులు వైశ్యులు కులం నుంచి వస్తారు.
సనాతన ధర్మకి
కొంతమంది సనాతన ధర్మం వారు అయ్యారు, కొంతమంది ఇస్లాం ధర్మం నుంచి ఆకర్షితమై వస్తారు, కొంతమంది బౌద్ధ ధర్మం నుంచి ఆకర్షితమై వస్తారు, కొంతమంది సన్యాస ధర్మం నుంచి ఆకర్షితమై వస్తారు, కొంతమంది సిక్కులు మరియు ఆర్య సమాజం నుంచి ఆకర్షితమై వస్తారు, మరి విచారణ చేసినట్లయితే మరి ఇతరితర ధర్మాల నుంచి ఎవరైతే ఆకర్షితమై వచ్చి బ్రహ్మ యొక్క సంతానంగా బ్రాహ్మణులుగా అవుతారో
లేకపోతే
బ్రహ్మ ముఖవంశావళులు అని తమను తాము పోషితం చేసుకుంటారు. మరి ఎవరో అడిగారు, బాబా నాస్తికులు కూడా వచ్చి బ్రాహ్మణులుగా అవుతారా అంటున్నారు. వారైతే అవడం అవ్వకపోవడం సరి సమానమే అయింది. నాస్తికత్వం అనేది ధర్మమేమీ కాదు, ఎందుకంటే వారిలో ధారణ అనేది ఉండదు, ధారణ ఉండదు. వారికి ఎంత జ్ఞానాన్ని వినిపించినా వారు ఏమైతే చేయాలనుకుంటారో, వారు ఏదైతే చేయాలో అది చేశారు. వారు జ్ఞానాన్ని ఒక చెవి ద్వారా వింటారు, మరో చెవి ద్వారా వదిలేస్తారు. వారు జ్ఞానాన్ని ధారణ చేయలేరు. వారు బ్రాహ్మణుల యొక్క గుణాలను ధారణ చేయలేరు. వారి యొక్క విషయాన్ని అయితే వదిలేసేయండి. మరి ప్రపంచంలో చిన్న పెద్ద ధర్మాలను కలిపి మతాలను కలిపి మొత్తం 9 ధర్మాలు అయ్యాయి.
ప్రాచీన కాలమే హిందువులే సూర్యవంశీకరణ.
ప్రాచీన కాలంలో హిందువులే సూర్యవంశీలు మరియు చంద్రవంశీలు అయ్యారు. వారే సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా ఉండేవారు. గీతలో వచ్చింది, నేను ఎప్పుడైతే వచ్చి ఈ సృష్టి మీద జ్ఞానాన్ని వినిపిస్తానో, మొట్టమొదట సూర్యునికి వినిపిస్తాను. సూర్యుని నుంచి ఎవరైతే డైరెక్ట్ గా వినేటటువంటి వారు ఉంటారో వారిని సూర్యవంశీలు అని అంటారు. తర్వాత చంద్రవంశి, తర్వాత ఈనాటికి 2500 సంవత్సరాల ముందు ఇబ్రహీం ద్వారా జన్మించినటువంటి ఇస్లామీలు. తర్వాత భౌతి వంశీయులు, తర్వాత క్రిస్టియన్ వంశీయులు,
సన్యాసి వంశీ, ముస్లిం వంశీ,
సన్యాసి వంశీయులు, ముస్లిం వంశీయులు,
సిక్ వంశీ,
సిక్ వంశస్థులు,
ఆర్య సమాజి,
ఆర్య సమాజులు, లాస్ట్ లో అనుబాంబులను తయారు చేసేటటువంటి నాస్తికులు. మరి ఈ ధర్మాల నుంచి, ఈ 10 ధర్మాల నుంచి ఆకర్షితమై వచ్చినటువంటి ఆత్మలు. నెంబర్ వారుగా బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని వింటారు. మరియు నెంబర్ వారుగా ధారణ చేస్తారు. ఆ బ్రాహ్మణుల ఆధారంగానే ఈనాడు వేలాది సంవత్సరాల నుంచి భారతదేశంలో భక్తి మార్గం నడుస్తూ వస్తూ ఉంది. మనిషి గురువుల ద్వారా వ్యాపించబడినటువంటి అందులో బ్రాహ్మణుడి 9 కురులు అనగా 9 వంశాలు అని భావించడం జరుగుతుంది. అంటారు 9 మంది ఋషులు ఉండేవారు అని. ఆ ఋషుల ద్వారా ఈ సృష్టి ఉత్పన్నమైంది. తొమ్మిది రకాల బ్రాహ్మణులు తయారయ్యారు. వాస్తవంగా కలిగి యొక్క అంతిమంలో బ్రహ్మ యొక్క తనువులో పరమాత్మ శివుడు ఎప్పుడైతే ప్రవేశిస్తారో తొమ్మిది ధర్మాల నుంచి ఆకర్షితమై వచ్చినటువంటి వారిలో నుంచి తొమ్మిది మంది శ్రేష్ఠ ఆత్మలు వెలువడతారు. ఆ తొమ్మిది మంది ఋషుల ద్వారా ఈ సృష్టి అంతా తయారవుతుంది. వారిని భక్తి మార్గంలో తొమ్మిది వంశాలకు చెందినటువంటి బ్రాహ్మణులు అని అంటారు. ఇప్పుడు ఈ సృష్టి తయారవుతూ ఉంది. మరి ఆ తయారయ్యేటటువంటి వారిలో ఎవరైతే డైరెక్ట్ సూర్యుని యొక్క సంతానం అయ్యారో వారు శ్రేష్టమైనటువంటి వారు అయ్యారు. మరి ఇప్పుడు డైరెక్ట్ ఆ సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు? బుద్ధి ఎవరు? ఎందుకంటే శాస్త్రాల్లో బుద్ధిని మాత అని అంటారు, ధరణి మాత అని అంటారు. మాత మీద తల్లి మీద ఎప్పుడైతే దుఃఖం పెరిగిపోతుందో అంటారు భగవంతుడు వస్తారు అప్పుడు అని. ఆ యుగం ఏది అయింది? ధరణి మాత పృథ్వీ మాత మీద ఎక్కువ దుఃఖం యొక్క భారం పెరిగిపోతుంది, పాపం యొక్క భారం పెరిగిపోతుంది. ధరణి పాపి యుగం కలియుగం అని అంటారు. మరి మాతల యొక్క దుఃఖాన్ని హరించడం కోసం భగవంతునికి రావాల్సి ఉంటుంది. మరి మాతలు ఎంత బంధనంలో ఉంటారో అంత ఇంక ఎవరు కూడా బంధనంలో ఉండరు. ముఖ్యంగా భారతీయ మాతలు. భారతదేశంలోనే భగవంతుడు వస్తారు. ఎవరైనా అన్నట్లయితే, ఎవరైనా అడిగినట్లయితే భగవంతుడు భారతదేశంలోనే ఎందుకు వస్తారు? భగవంతుడు పార్షియాలిటీ అనగా పక్షిపాతం ఎందుకు చేస్తారు? అటువంటి పక్షిపాతాన్ని ఎందుకు చేస్తారు? అది పక్షిపాతం చేయదు. ప్రతి తండ్రి కూడా వారి యొక్క శ్రేష్ఠ సంతానాన్ని వారసుదారులుగా చేస్తారు, వారసుడుగా చేస్తారు. ప్రతి టీచర్ వారి యొక్క యోగ్య శిష్యుణ్ణి, యోగ్య విద్యార్థిని, యోగ్యమైనటువంటి విద్యార్థిని మానిటర్ గా చేస్తారు. ప్రతి గురువు కూడా వారి యొక్క అతి మంచి శిష్యునికి వారి యొక్క గతిని అప్పగిస్తారు. గుణాల రూపంలో వారిని ఎంపిక చేసుకుంటారు. అవైతే ఆకాశంలో ఉన్నటువంటి జడగ్రహాలు అయ్యాయి, జడత్వమైన గ్రహాలు అయ్యాయి. వాటిలో అయితే ఆలోచించేటటువంటి, విచారణ చేసేటటువంటి శక్తి లేదు. అదైతే శాస్త్రాల్లో పర్సానిఫికేషన్ చేసి ఉంది. బుద్ధదేవుడు, మంగళదేవుడు, సోమదేవుడు,
శుక్రాచార్యుడు,
శనిదేవుడు.
మనిషికి జనబుద్ధి లేదు.
ఆ పర్సానిఫికేషన్ ని మనుషుల యొక్క జడత్వమైనటువంటి బుద్ధి జడవత్వమైనటువంటి గ్రహాల గురించి అని వారు అనుకున్నారు. వాస్తవంగా మనుషుల జాతిలోని ఆ 9 మంది శ్రేష్ఠ ఆత్మలు ఉన్నారు. వారిని భగవంతుడు గుర్తిస్తారు. వారిని ఎన్నుకుంటారు, చదువును చదివిస్తారు, పాలన ఇస్తారు. సృష్టి యొక్క అధిపతిగా చేయడం కోసం వారిని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఆ 1 పాత్ర చేసేటటువంటి ఆ పృథ్వీ మాత ఎవరు? వారిని జగత్ మాత, జగదంబ అని అంటారు. మొత్తం ధరణి మీద శ్రేష్టమైన దేశం ఏదైంది?
భారత మాత.
మరి భారత్ మాత అని అంటారు.
భారత మాత మనిషి సృష్టి మీద,
భారత్ మాత కూడా మనిషి సృష్టి మీద ఉన్నారు.
భారత మాత
అంటారు. భారత్ మాతకి జై హో అనగా భారత్ మాత విజయం అవ్వాలి అని. మరి ఇదేమైనా జడ జమీన్ అనగా జడత్వమైన భూమి యొక్క విజయం అవ్వాలి అని అర్థమైందా? జడత్వమైన పృథ్వీ యొక్క విషయం కాదు. సూర్యదేవుడు అని అంటారు. సూర్యునికి 4 వైపులా నవగ్రహాలు భ్రమణం చేస్తాయి. పరిక్రమణ చేస్తాయి. మొత్తం ప్రపంచం అంతా భగవంతునికి 4 వైపులా పరిక్రమణ చేస్తుంది. మనుషుల యొక్క విచారణ ఈ విధంగా ఉండేది. శాస్త్రంలో కూడా రాసి ఉంది, చంద్రుని మీద దేవతలు నివసిస్తారు అని. చంద్రునిలో అమృతం ఉంది అని.
మనుషులేది నేనే చంద్రమాత పౌసినికి
మనుషులు కూడా 69 లో చంద్రుని వద్దకు చేరుకోవాలని ప్రయత్నం చేశారు మరియు చేరుకున్నారు.
చంద్రమాతకు పౌకే చేతని చంద్ర దేవతకు పౌకే
కానీ వారు జడత్వమైన చంద్రుని వరకు చేరుకున్నారా లేకపోతే చైతన్యమైన చంద్ర దేవుని వరకు చేరుకున్నారా? మరి వారు జడతోమైన చంద్రుని వరకు చేరుకున్నారు, మరి వారికి ఏమి లభించింది? మరి వారికి ఏమైనా లభించిందా లేకపోతే వేస్టేజ్ ఆఫ్ టైం మనీ ఎనర్జీ అయిందా? ఎందుకంటే మనుషుల యొక్క చదువుని చదివారు. దాని ఆధారంగా వారు వేస్టేజ్ ఆఫ్ టైం మనీ అండ్ ఎనర్జీని చేశారు, అనగా సమయాన్ని వృధా చేశారు, సంపత్తిని వృధా చేశారు, శక్తిని వృధా చేశారు, కానీ వారికి ఏమీ లభించలేదు. ఇప్పుడు భగవంతుడు ఏదైతే చదువును చదివిస్తారో ఆ చదువు ఆధారంగా ఆ జ్ఞాన చంద్రుడు అయినటువంటి చంద్రుణ్ణి ఎవరైనా గుర్తించగలరు?
భారతీయ పరంపర
భారతీయ పరంపరలో కృష్ణ చంద్రుడు అని అంటారు. వారు ఎన్ని కళలు సంపూర్ణంగా ఉండేవారు? 16 కళ సంపూర్ణులు. ఆ జడతోమైన చంద్రుని మీద కూడా 16 రోజులు ప్రకాశం వస్తుంది. పదిహేను 16 రోజులు తగ్గుతారు మరియు 15-16 రోజులు వారు ఎక్కుతారు, అనగా పెరుగుతారు. మరి ఆ జడతోమైన చంద్రుని లాగే కృష్ణుని ఆత్మ అయ్యారు. మరి అదే విధంగా భారతదేశంలో విశేషంగా సూర్యవంశీ ఆత్మ అని ఏ ఆత్మను భావించడం జరుగుతుంది? ఒక్క ఆత్మ యొక్క పేరు కావాలి. ఎవరు అన్నారు? రాముడు అని. రాముణ్ణి సూర్యవంశీ అని అంటారు. మర్యాద పురుషోత్తముడు. కాని వారిని 14 కళల్లో వేసేశారు. అరే సూర్యవంశీ రాముడు అయినట్లయితే మరి సూర్యుడు ఎవరయ్యారు? ఎవరో ఒకరు అయి ఉంటారు. ఆ సూర్యుని యొక్క ఇస్త్రీ ఎవరికి కూడా తెలీదు. ఎందుకంటే రాముణ్ణి 14 కళ్ళల త్రేతాయుగంలో వేసేశారు. రాముడు సృష్టి యొక్క ఆదిలో ఉండేవారు అని ఎవరికీ తెలీదు.
సంపూర్ణ
సత్యయుగం ఆదిలో ఉండేటటువంటి వారు 16 కళా సంపూర్ణ స్థితి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఉండేది వారిది. కళాతీతమైనటువంటి వారిగా ఉండేవారు. అందుకనే శాస్త్రాల్లో గాయనం ఉంది. కళాతీత కళ్యాణ కల్పాంతకారి అని. వారు మొత్తం సృష్టి యొక్క కళ్యాణం చేసేటటువంటి వారు. వారు మొత్తం కల్పం యొక్క అంతం చేసేటటువంటి వారు. కల్పం అనగా చతుర్యుగాలు. సతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇవి డ్రామా యొక్క 4 సీన్లు అయ్యాయి. నాలుగు సీన్ల యొక్క ఎప్పుడైతే అంతం అవుతుందో అప్పుడు రాముని ఆత్మ నిమిత్తం అవుతారు. మరి ఆ నిమిత్తంగా అయ్యేటటువంటి రాముని ఆత్మ ఎవరు అయ్యారు? దానికోసం కూడా శాస్త్రాల్లో అయితే చెప్పి ఉన్నారు. కానీ పూర్తి అర్థమైతే అర్థం చేసుకోరు. శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. శివ ద్రోహి మమ దాసు కహావా సో నర సపన మోహిన పావా. అనగా ఎవరైతే శివ ద్రోహులయ్యారో వారు నన్ను ప్రాప్తించుకోలేరు. వాస్తవంగా ఎవరైతే శివుడు అయ్యారో ఆ శివుడు నిరాకారుడు రామునిలో ప్రవేశిస్తారు. ఎవరైతే శివుడు ఉన్నారో ఆ శివుడు నిరాకారుడు. ఎవరైతే సత్యయుగం ఆదిలో 16 కళా సంపూర్ణమైన కృష్ణుని ఆత్మగా అవుతారు. నారాయణ రూపంలో రాజ్యం చేస్తారు. గాయనం కూడా ఉంది, హే కృష్ణ నారాయణ వాసుదేవుడు అని. ఆ 16 కళా సంపూర్ణంగా అయ్యేటటువంటి కృష్ణుడు నారాయణుడు వారు సత్యయుగం ఆదిలో ఉంటారు. వారే 84 జన్మల చక్రంలో వస్తూ వస్తూ అంతిమ జన్మలో వచ్చి కళాహీనులుగా అయిపోతారు. మరి ఆ కళాహీనమైన వారిలో భగవంతుడు శివుడు ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆత్మలమైన మనకు తల్లి రూపంలో పాలనను ఇస్తారు. అలా అని కాదు, రామకృష్ణ ఆత్మలకు పూర్వజన్మలు లేవు అని. జన్మల్లో కూడా రామకృష్ణ ఆత్మలు ఉండేవారు, మన జతలోనే ఉండేవారు.
ఇది కొంచెం ప్రయత్నం
కానీ ఎవరు కూడా గుర్తించలేరు, ఎందుకంటే నామరూపాలు మారిపోతాయి. మనిషి ఆత్మ కొత్త జన్మ తీసుకున్న తర్వాత పూర్వజన్మ విషయాలను మర్చిపోతుంది. కానీ పరంపిత పరమాత్మ శివుడు జనన మరణ చక్రాలకు అతీతమైన వారు. వారు చక్రంలోకి రాని కారణంగా వారికి ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానమంతా ఉంది. వారు ఎప్పుడు మర్చిపోరు, వారు సదా స్మృతి స్వరూపులయ్యారు. సదా ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారు అయ్యారు. దేహం యొక్క జన్మను, గర్భం ద్వారా జన్మను వారు తీసుకునే తీసుకోరు. మరి వారికి ఎప్పుడు దేహాభిమానం రానే రాదు. అందుకనే వారిని సదాశివుడు అని అంటారు. వారు సదా ఆధ్యాత్మికతలో ఉండేటటువంటి వారు, ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి వారు. వారు కిందకు దిగజారేటటువంటి ప్రశ్నే ఎప్పుడూ ఉండదు. వారు పతనం కానటువంటి వారు. వారు సదా ఉన్నత స్థితిలో ఉండేటటువంటి వారు. ఎటువంటి ఉన్నత స్థితి అయింది? గీతలో కూడా రాసి ఉంది, మనిషి గురువులు రాసి ఉన్నారు కూడా. కానీ పొరపాటుగా బుద్ధి భ్రమిస్తుంది, వికారి బుద్ధి అయింది, కామి క్రోధి బుద్ధి అయింది. అందుకనే మరలా భగవంతుని సర్వవ్యాపి అని కూడా అనేశారు. గీతలో ఈ శ్లోకం కూడా రాసి ఉంది, నేను ఎక్కడ ఉండేటటువంటి వాడిని. భగవంతుడు స్వయం చెబుతారు, నా తత్ భాసయేతే సూర్యో న శశంకో న పావకః యద్ గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ అని. ఎక్కడైతే సూర్యుడు, చంద్రుడు మరియు సితారల యొక్క ప్రకాశం చేరుకోలేదు, అంత దూరమైనటువంటి ధామమైంది, అతీతమైన ధామమైంది. అక్కడ నేను ఉండేటటువంటి వాడిని. అక్కడకు వెళ్లిన తర్వాత ఆత్మలు తిరిగి ఈ కలియుగి పాపి ప్రపంచంలోకి వాపస్ రారు. అదే నా పరంధామం అయింది. గీతలో స్పష్టంగా చెప్పబడి ఉంది, మరియు గీతని జ్ఞానం యొక్క సర్వోపరి గ్రంథంగా భావించడం జరుగుతుంది. గీతను సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు. అదైతే మనుషుల ద్వారా రాయబడినటువంటి గీతే అయింది. ఏ ధరంపిత ఆయన వచ్చి తమ చేతుల ద్వారా ధర్మ గ్రంథాన్ని రాయరు? మహమ్మద్ ఖురాన్ రాయలేదు. మహాత్మా బుద్ధుడు ధర్మపతని రాయలేదు. క్రైస్ట్ బైబిల్ ని రాయలేదు. గురునానక్ గురు గ్రంథ సాహిబ్ ను రాయలేదు. ధర్మ పితలు ధర్మ స్థాపన చేయడం కోసం వస్తారు. మరి వారు డైరెక్ట్ ముఖం ద్వారా చెబుతారా? డైరెక్ట్ ముఖం ద్వారా అనగా నోటి ద్వారా చెప్పి వినిపిస్తారా? లేకపోతే పుస్తకంలో కూర్చొని రాస్తారా? మరి వేలాది సంవత్సరాల ముందు కాగితాలు ఉండేవా? రెండు వేల 2500 సంవత్సరాల నాటి పురాతనమైనటువంటి భోజపత్రాలు కూడా లభించవు. భోజపత్రాలు వేటి మీద అయితే శాస్త్రాలు రాసి ఉన్నాయి? మరి ధరం పితల అందరి యొక్క హిస్టరీ 2500 సంవత్సరాల హిస్టరీ లభిస్తుంది. మరి భగవంతుడు ఎప్పుడు వచ్చారు ఆ హిస్టరీ అయితే ఎవరి దగ్గర లేదు. మరి భగవంతుడు కాగితాల మీద కూర్చొని రాస్తారా? వారు కూడా వచ్చి చెబుతారు. బ్రహ్మ యొక్క ముఖం ద్వారా వచ్చి చెబుతారు. ఈ విధంగా అయితే తల్లి పిల్లలకు జోలపాటలు వినిపించిన విధంగా వారు మధుర భాషలో చెబుతారు. కమ్మని నిద్రలో నిద్ర పుచ్చుతారు. అటువంటి జ్ఞానం యొక్క జోలపాటను వినిపిస్తారు. ఆ మధుర వాణి యొక్క పేరును శాస్త్రాల్లో మనుషులు ఇచ్చి ఉన్నారు, కృష్ణుని యొక్క పిల్లన గ్రోవి అని. ఎందుకంటే కృష్ణుని అంతిమ జన్మ యొక్క శరీరంలో ఆ నిరాకారుడు ప్రవేశిస్తారు. మరియు మధుర వాణిని వినిపిస్తారు. తల్లి రూపంలో ప్రేమను ఇస్తారు, వాత్సల్యాన్ని ఇస్తారు. సౌమ్యమైన పాత్రను చేస్తారు. ప్రీతితో నిండి ఉన్నటువంటి పాత్రను చేస్తారు. ఈ విధంగా చిన్నపిల్లలకు మాతలు ప్రీతిని ప్రేమను ఇస్తారు. మరి పిల్లలు ఎప్పుడైతే పెద్దవారు అవుతారో అప్పుడు తల్లి యొక్క కంట్రోల్ లో ఉండరు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతారు. మరి తండ్రి వారిని కంట్రోల్ చేస్తారు.
రామచంద్రికి ఆకమే చట్టి రూపీ రంగమని చెప్పారు. शुरू हुई है माता पिता का पाठ बजाने के लिए।
అదే విధంగా ఈ రామకృష్ణ ఆత్మలు ఈ సృష్టి రూపి రంగస్థలం మీద నిమిత్త రూపంలో తల్లిదండ్రుల యొక్క పాత్రను చేయడం కోసం నిశ్చితమై ఉన్నాడు। అందుకనే రామయ్య తండ్రి అని అంటారు। మరియు కృష్ణుడు పిల్లవాణి రూపంలో పూజించడం జరుగుతుంది। రామునికి పెద్ద మనిషి రూపంలో పూజ జరుగుతుంది। మరియు కృష్ణుని పిల్లవాణి రూపంలో పూజించడం జరుగుతుంది। ఎందుకంటే రాముని యొక్క అంతిమ జన్మలో
పరమాత్మ శివుడు ప్రవేశించి
శంకర నామ రూపాల ద్వారా ప్రత్యక్షమవుతారు। అందుకనే ఆ శంకరుడు పిల్లవాడే చెప్తారు। రాముని రూపంలో రామాయణంలో చెప్పారు, శివద్రోహి మమ దాసు కహావా సోనరు స్వప్న మోహిన పావా। ఎందుకని?
శంకర శివ కా,
ఎందుకంటే శంకరుడు శివుని యొక్క పిల్లవాడు అయ్యాడు। మనుషులు శివ శంకర్ ను ఒక్కరే అని అనుకుంటారు। అరే మరి ఒక్కరే అయినట్లయితే మరి రెండు పేర్లు ఎందుకు ఉన్నాయి? మరి ఆ రెండు పేర్లకు అపోజిట్ అనగా విరుద్ధమైన అర్థాలు ఎందుకున్నాయి? శివుడు అనగా కళ్యాణకారి, మరి శంకరుడు అనగా సంహారకారి, మరి కళ్యాణం చేసేటటువంటి వారు ఎక్కడా? మరి సృష్టి యొక్క సంహారం చేసేటటువంటి వారు ఎక్కడా?
కళ్యాణకరణ
కళ్యాణం చేసినట్లయితే సుఖం లభిస్తుందా, లేకపోతే సంహారం చేసినట్లయితే సుఖం లభిస్తుందా? కళ్యాణం చేసినట్లయితే సుఖం లభిస్తుంది। అందుకని శివుడు సదా కళ్యాణకారి అయ్యారు। వారు జనన మరణ చక్రంలో వచ్చేటటువంటి వారే కాదు। వారు జ్ఞానాన్ని వినిపించి సృష్టి యొక్క కళ్యాణాన్ని చేస్తారు। మనిషి తనువులో ప్రవేశించి దృష్టి ద్వారా సుఖాన్ని ఇస్తారు। అంటారు కదా గురువు గారి కృపా దృష్టి పడితే మంచిది అని। ఇప్పుడు 2500 సంవత్సరాల నుంచి సృష్టి మీద గురువుల యొక్క కృపా దృష్టి పడుతూనే వచ్చింది। మరి సృష్టి మీద గుణాలు పెరుగుతున్నాయా, లేకపోతే గుణాలు తగ్గుతున్నాయా? దుర్గుణాలు పెరుగుతున్నాయా, లేకపోతే గుణాలు పెరుగుతున్నాయా? దుర్గుణాలు పెరుగుతున్నాయి। మరి గురువుల యొక్క కృపా దృష్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? మనిషి గురువుల యొక్క కృపా దృష్టి ద్వారా ఈ సృష్టి పరివర్తన అవ్వదు. ఒక ఈశ్వరుడే అటువంటి సద్గురువు అయ్యారు. వారి యొక్క కృపా దృష్టి ద్వారా మొత్తం సృష్టి అంతా పరివర్తన అవుతుంది. వారి యొక్క వాచ ద్వారా మొత్తం మనిషి సృష్టి పరివర్తన అవ్వడానికి బాధ్యులవుతారు. మనిషి తనలో వచ్చి ఉన్నటువంటి ఆ పరంపిత పరమాత్మ యొక్క వైబ్రేషన్స్ ద్వారా మొత్తం ప్రపంచం యొక్క పరివర్తన అవుతుంది. ఇది తప్పనిసరి అయింది. ఎవరు ఎంత తమ పురుషార్థాన్ని చేస్తారో వారు మొదట మరియు ఎక్కువగా పరివర్తన అవుతారు. మరి ఎవరైతే పురుషార్థం చేయరో, పరిశ్రమ చేయరో, వారు మరి వెనకాల ఉండిపోతారు. అందుకని కొంతమంది ఆత్మలు ఈ సృష్టి రూపి రంగస్థలం మీద సత్యుగం ఆది నుంచి 16 కళా సంపూర్ణమైన సుఖాన్ని భోగిస్తారు. మరియు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కలియుగ అంతిమ వరకు వస్తారు. ఆల్రౌండ్ పాత్రం చేస్తారు. మరి కొంతమంది ఆత్మలు అటువంటి వారు అయ్యారు. భగవంతుని లోకమైనటువంటి బ్రహ్మలోకం నుంచి కలియుగ అంతిమంలోనే దిగుతారు. కొంతమంది సత్యుగం అంతిమంలో, కొంతమంది త్రేతాయుగం ఆదిలో, కొంతమంది త్రేతాయుగం అంతిమంలో, కొంతమంది ద్వాపరయుగం ఆదిలో, కొంతమంది ద్వాపరయుగం అంతిమంలో ఈ సృష్టి రూపి రంగస్థలం మీద ఆత్మలు దిగుతూనే ఉంటాయి. దానికి రుజువు ఏమైంది? ఎందుకంటే జనసంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. మనుష్య జాతికి చెందినటువంటి ఆత్మల యొక్క జనసంఖ్య కాదు, అనేక రకాల జాతికి చెందిన జీవ జంతువుల ఆత్మల యొక్క జనసంఖ్య పెరుగుతూనే ఉంటుంది. భలే పశువులు కానివ్వండి, ఎగిరేటటువంటివి కానివ్వండి, భలే 2 కాళ్ళు ఉన్న మనుషులు కానివ్వండి, సంఖ్య తక్కువ అయినట్లు ఆ విధంగా ప్రపంచం యొక్క హిస్టరీలో ఎప్పుడు కూడా చూడలేదు. తక్కువ అవ్వదు. పై నుంచి అన్ని రకాల జాతుల ఆత్మలు దిగుతూనే ఉంటాయి. జనసంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఎవరైతే దిగి వస్తారో వారికి వాపస్ వెళ్లేటటువంటి మార్గం లభించదు. చెప్పేటటువంటి వారు ఎవరూ లేరు. దినగురు హోయక జ్ఞాన్, గురువు లేకుండా ముక్తి లేదు.
వాపస్ చేసేదానికి.
మరి వాపస్ ఎలా వెళ్ళగలరు? వెళ్ళనే వెళ్ళలేరు.
ఈ డ్రామా నుదావు అనే
ఈ డ్రామా నిశ్చితమై ఉంది.
జ్యోతి సృష్టి పరాకరకే భోగతే నీచే గిరి జాతి.
మనిషి ఆత్మలు ఈ సృష్టి మీద వచ్చి సుఖాన్ని భోగిస్తూ భోగిస్తూ కిందకు దిగజారిపోతారు. సుఖం తగ్గిపోతూ ఉంటుంది. సుఖం పెరుగుతూ ఉంటుంది.
గౌరవ నరకే
గౌరవ నరకంగా ఎప్పుడైతే ఈ ప్రపంచం అయిపోతుందో, పురాతనమైనటువంటి ఇల్లుగా అయిపోతుందో,
సృష్టి
పురాతనమైనదిగా అయిపోతుంది. మరి అప్పుడు ఈ సృష్టి యొక్క మాలికుడు తండ్రి
పరంపిత పరమాత్మ సృష్టి రాత
పరంపిత పరమాత్మ శివుడు ఈ సృష్టి మీద మరలా వస్తారు. మరియు ప్రాణి మాత్రల మధ్యలో ఆత్మల మధ్యలో శ్రేష్టమైనటువంటి జాతికి చెందిన వారు మనిషి ఆత్మలు అయ్యారు. వారి యొక్క ఉద్ధారణ చేస్తారు. మీరు మనిషి ఆత్మలు బిందు బిందు ఆత్మలు అయ్యారు. మనుషులకే కాదు, జీవులు జంతువులు పశువులు పక్షాదులు అన్ని కూడా బిందు రూపి ఆత్మలు అయ్యాయి. అందుకని గీతలో చెప్పబడి ఉంది, ఆత్మ యొక్క స్వరూపం చెప్పి ఉన్నారు. అనురణయాంశం మనుస్మరే అని ఏదైతే అనుబంబులు తయారవుతాయో, అనుబంబులు చాలా చిన్న అనురూపంలో ఉంటాయి. అను కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటిది ఆత్మ యొక్క స్వరూపమైంది. ఇది అటువంటి సెల్ అయింది, అటువంటి బ్యాటరీ అయింది. అదే విధంగా గడియారంలో చిన్న బ్యాటరీని వేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఆత్మ కూడా సూక్ష్మమైనటువంటి చిన్న సెల్ అయింది, బిందు అయింది. అది మొత్తం శరీర రూపి యంత్రాన్ని నడిపిస్తుంది. ఆ జ్యోతిర్బిందు ఆత్మ యొక్క ప్రకాశం ఈ నేత్రాల ద్వారా వెలువడుతుంది. ఎంతవరకు అయితే శరీర రూపి యంత్రంలో ఆ ఆత్మ ఉంటుందో నేత్రాలలో ప్రకాశం కనిపిస్తుంది. ఆత్మ వెళ్ళిపోయినట్లయితే కళ్ళు బటన్ లాగా అయిపోతాయి. ఈ ఆత్మ శరీరంలో ప్రకృతి మధ్యలో నివసిస్తుంది. ఏ జీవ జంతువులైనా కానివ్వండి, పశు పక్షాదులైనా కానివ్వండి, అన్నింటిలో కూడా తోకలో ఆత్మ నివసించదు. ఎక్కడ నివసిస్తుంది? రెండు నేత్రాల మధ్యలో ఏదైతే భృగుటి ఉందో నిండి ఉన్న కుటీరమైంది. ఎందుకు
की चलिए का राजा आत्मा पर देहाभिमान
ఎందుకంటే ఈ శరీర రూపి రాజు ఆత్మ అక్కడ విరాజమానమై ఉంది, అక్కడ కూర్చొని ఉంది. కానీ ఈ ఆత్మ ఈ సెల్ ఈ బ్యాటరీ 84 జన్మల్లో డిశ్చార్జ్ అయిపోతుంది. ఎక్కువలో ఎక్కువ అయ్యాయి 84 జన్మలు.
సృష్టి
రంగస్థలం మీద మనిషి ఆత్మల యొక్క తక్కువలో తక్కువ జన్మలు అయ్యాయి ఒక జన్మ.
సృష్టి రంగమని చెప్పారు ఏక జన్మలేనే వాళ్ళు ఆత్మ సంఖ్య హోగి
చెప్పండి. ఈ సృష్టి మీద తక్కువ జన్మలు తీసుకునేటటువంటి ఆత్మల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందా, లేకపోతే 84 జన్మలు తీసుకునేటటువంటి ఆత్మల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుందా? ఒక్క జన్మ తీసుకునే వారు చాలా మంది అయ్యారు, కోట్లాది సంఖ్యలో ఉంటారు. మరియు 84 జన్మలు తీసుకునే వారు కేవలం 900,000 మంది. అందుకనే ఆకాశంలో 900,000 సితారలు గాయనం చేయబడి ఉంది. వారయ్యారు ఆకాశం యొక్క జడత్వమైన సితారలు. మరి వీరు అయ్యాను యొక్క ధరణి యొక్క చైతన్యమైన సితారలు. కొన్ని సితారలు తక్కువ ప్రకాశాన్ని ఇస్తాయి, కొన్ని సితారలు ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తాయి. ఏవైతే ఎక్కువ రోషిణిని అనగా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి సితారలు ఉన్నాయో అవి నవగ్రహాల రూపంలో పూజించబడతాయి. సూర్యుణ్ణి నక్షత్రంగా భావించడం జరుగుతుంది, నక్షత్రం అని అంటారు. వారు గ్రహాల యొక్క లెక్కలో లెక్కించబడరు. నక్షత్రం అనగా స్వయం ప్రకాశితులు. వారిలో స్వయమే జ్ఞానం యొక్క ప్రకాశాన్ని నింపుకుంటారు. వారికి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వారు ఈ సాకార సృష్టి మీద ఏ మనిషి ఆత్మ సాకార మనిషి ఆత్మ లేరు. వారు గురువులు కూడా గురువు అయ్యారు, వారు తండ్రికి కూడా తండ్రి అయ్యారు, టీచర్లు కూడా టీచర్ అయ్యారు, సుప్రీం టీచర్ అయ్యారు. వారిని రాముడు అని అంటారు.
రామకి ఆత్మాపో
రాముని ఆత్మకు ఈ మొత్తం సృష్టి మీద ఎవరు చదువును చదివించలేరు. వారు అందరికీ చదువును చదివించేటటువంటి వారు. ఒకవేళ వారికి ఎవరైనా చదివిస్తారు అని అన్నట్లయితే వారయ్యారు నిరాకారుడు శివుడు. ఆ నిరాకారుడు శివుడు ఒక్కరిలో వస్తారు. గాడ్ ఫాదర్ ఒక్కరు అయినట్లయితే మరి గాడ్ ఫాదర్ యొక్క పిల్లవాడు కూడా ఒక్కరే అని అంటారు. అందుకనే వారు ఏకవ్యాపిగా అయి వస్తారు.
అజ్ఞాని మనిషి గురువులు వ్యాపి
అజ్ఞాని మనిషి గురువులు వారిని శరవ్యాపి అని అనేశారు. నాలో ఉన్నారు, మీలో ఉన్నారు, వారిలో ఉన్నారు, వీరిలో ఉన్నారు, నన్ను వైపున భగవంతుడే భగవంతుడు. మొత్తం సృష్టిలో 2500 సంవత్సరాల నుంచి అంతా వెతికారు, ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా లభించలేదు. మరి ఏమని చెప్పారు, ఏమని చెప్పేశారు? అన్ని చోట్ల ఉన్నారు, ఎటువంటి ప్రశ్నే లేదు. అరే మరి సర్వవ్యాపి అయినట్లయితే మరి వారు మొత్తం సృష్టి యొక్క కళ్యాణం ఎలా చేస్తారు? ఏకవ్యాపిగా అయి మొత్తం సృష్టి యొక్క కళ్యాణం చేయగలరా? మరి సర్వవ్యాపిగా అయి కళ్యాణం చేయగలరా? వేదాల యొక్క శ్లోకాల్లో ఋషాల్లో కూడా రాసి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే వేదాలు తయారు చేశారో ఆ సమయంలో మనుషుల యొక్క బుద్ధి సాత్వికంగా ఉండేది. అందులో కూడా రాసి ఉంది, ఏ పరంపిత మొదట మేము మిమ్మల్ని సర్వవ్యాపి అని ఒప్పుకునే వారిని కాదు. ఇప్పుడు సర్వవ్యాపి అని ఒప్పుకుంటాము. గీతలో కూడా రాసి ఉంది, నేను సూర్యుడు చంద్రుడు సితారుల యొక్క ప్రపంచానికి కూడా దూరంగా ఉండేటటువంటి పారలోకంలో నివాసిని అని. అయినా కూడా సర్వవ్యాపి అని అనేశారు. అరే శాస్త్రాలు అయితే అనేక మనుషు గురువుల ద్వారా రాయబడినటువంటివి అయ్యాయి. అనేక ముఖాలు, భిన్న భిన్న మతాలు, అనగా అనేక మంది మతాలు భిన్న భిన్నంగా ఉంటాయి. ఒకరి యొక్క మతం మరొకరి మతంతో కలవదు. ఒకే గీత యొక్క వందలాది సంఖ్యలో టీకాలు చేశారు, వందలాది సంఖ్యలో వ్యాఖ్యానాలు చేశారు. ఒక వ్యాఖ్యానం మరొక వ్యాఖ్యానంతో కలవదు. మధ్వాచార్య గీత చెబుతుంది ఆత్మలు అనేకమని. శంకరాచార్యుని గీత చెబుతుంది ఏకో బ్రహ్మ దుతే నాస్తి. ఆత్మ అనేకం కాదు, బ్రహ్మ ఒక్కరే అయ్యారు. వారే అనేక రూపాల్లో నివసిస్తారు. ఏ విధంగా సాగరంలో నీటి గుడుగులు ఉన్నాయి, అవి సాగరంలో కలిసిపోతాయి. సాగరుడు ఒక్కరే అయ్యారు. మరి ఇప్పుడు సత్యమేది అసత్యమేది అన్న విషయం ఎవరు చెప్తారు? భగవంతుడే వచ్చి చెప్తారు.
సర్వవ్యాపి
పిల్లలు, నేను సర్వవ్యాపి కాదు.
సృష్టికి అంతకాలం అవుతాయి.
ఎప్పుడైతే సృష్టి యొక్క అంతిమ సమయం అవుతుందో
అందరికి అప్పుడు నా పరిచయం చేస్తావు,
నేను వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను.
మనిషి ఆత్మ ఒక మీ పరిచయం వెళ్ళాకే
మరియు మనిషి ఆత్మలందరికి నా పరిచయం లభిస్తుంది. మరి అప్పుడు అందరూ నా స్మృతిలో లీనమైపోతారు, లవలీనమైపోతారు. మిగతా నాలో వ్యాపకం కాదు, మీలో వ్యాపించలేను.
వ్యాపి
వారైతే ఏక వ్యాపి అయి వస్తారు, అప్పుడే కదా ఒక్కరిని గుర్తిస్తారు.
భగవాన్ సర్వవ్యాపి
ఒకవేళ భగవంతుడు సర్వవ్యాపి అయి వచ్చినట్లయితే
భగవాన్ కు పెహాని లేదు,
మరి భగవంతుడిని ఎలా గుర్తిస్తారు? గుర్తించగలరా? అనేక మంది భగవంతుడు అయిపోయారు, ఎలా గుర్తిస్తారు?
భగవాన్ కైతే
అందుకనే భగవంతుడు అంటారు,
జ్ఞాని
నాకు జ్ఞాని ఆత్మలు విశేషంగా ప్రియమైన వాడు. ఏంటి
భక్త ఆత్మలు ప్రియమే?
భక్త ఆత్మలు ప్రేమైన వారు కాదు. భక్తులు అంధశ్రద్ధలోకి వచ్చి ఈ రోజు ఒకరిని గురువుగా ఒప్పుకుంటారు, రేపు ఇంకొకరిని గురువుగా ఒప్పుకుంటారు, ఎల్లుండి ఇంకొకరిని గురువుగా చేసుకుంటారు. ఎవరైతే జ్ఞానిలు ఉంటారో వారు జ్ఞానం ఆధారంగా బుద్ధి ఆధారంగా విశ్లేషణ చేస్తారు. ఇది కరెక్ట్ అయినటువంటి విషయము మరియు ఇది తప్పు విషయము అని మరి ఆ విషయం మీద వారు పర్ఫెక్ట్గా అయిపోతారు, పరిపక్వంగా అయిపోతారు, దృఢంగా అవుతారు, చెలించరు, కదలరు. ఇప్పుడు సమయం వచ్చింది,
సారీ సృష్టితో భగవాన్ పెహచాన
మొత్తం చూసి భగవంతుణ్ణి గుర్తించవలసి ఉంటుంది.
పెహచాన్ లేదా మాన్ లేదా జ్ఞాన్ లేదా
ఎవరైతే మొదట గుర్తిస్తారో తెలుసుకుంటారో ఒప్పుకుంటారో మరియు వారు చెప్పినటువంటి మార్గం మీద నడుస్తారు. వారు పాండవుల యొక్క లిస్ట్ లో వస్తారు. ఎవరైతే తెలుసుకుంటారో మీరు భగవంతుడు అని, అయితే రావణుడు తెలుసుకున్నారు. కానీ ఏం చేశారు? ఒప్పుకోలేదు. తెలుసుకున్నారు వీరు భగవంతుడు అని, కానీ నేను ఒప్పుకోను, నాతో యుద్ధం చేయాలి. అటువంటి వారు కౌరవుల యొక్క లిస్ట్ లో ఉండేటటువంటి వారు కౌరవుల యొక్క లిస్ట్ వారయ్యారు. మరి మూడో వారు ఎవరయ్యారు అంటే వారు తెలుసుకోరు, తెలుసుకోవాలని అనుకోరు, ఒప్పుకొని కూడా ఒప్పుకోరు. మరి నడిచేటటువంటి ప్రశ్నే లేదు. ఎవరైతే తెలుసుకునే
తెలుసుకోరు,
ఒప్పుకోవడానికి కూడా తయారుగా ఉండరు. మరి వారు ఎలా నడుస్తారు? అటువంటి వారు అయ్యారు యాదవులు. అటువంటి వారి యొక్క ఉదరం నుంచి బుద్ధి రూపీ ఉదరం నుంచి శాస్త్రంలో రాసి ఉంది, లోహం రూపి లోహం యొక్క మూసల్ అనగా రోకలు వెలువడింది అని, ఇనుప రోకలు వెలువడింది అని. ఈ మిసైల్స్ ఇప్పుడు తయారై ఉన్నాయి. ఈ మూసల్ అనగా ఈ రోకలి వీరి యొక్క ఉదరం నుంచి వెలువడి ఉంది, మొత్తం ప్రపంచాన్ని ధ్వంసం చేసేస్తుంది. అయినా కూడా భగవంతుని యొక్క కార్యంలో సహయోగులుగా అవుతారు. భగవంతుడు ఏ నిశ్చిత వృత్తంలో అయితే ప్రవేశిస్తారో
టైటిల్ నిమిత్తమంటే
వారికి టైటిల్ ను ఇవ్వడం కోసం నిమిత్తం అవుతారు. ఏం టైటిల్ లభిస్తుంది? హర హర భం భం. ఎవరి యొక్క టైటిల్ అయింది? శంకర్ యొక్క టైటిల్ అయింది.
రాముకి ఆత్మని అంతిమ టైటిల్
రాముని ఆత్మనే అంతిమంలో వచ్చి శంకర్ని యొక్క టైటిల్ దారిగా అవుతారు. అందుకని ఒకే దేవుడు మహాదేవుడు అయ్యారు. 33 కోటి దేవాత్మలో వారి యొక్క పేరు శివుని జతలో జోడించబడి ఉంది. ఎప్పుడైతే శివుని యొక్క పేరును తీసుకుంటారో మరి వారి యొక్క తోడులో ఎవరి పేరుని తీసుకుంటారు? శంకరుని యొక్క పేరును తీసుకుంటారు. శివుని యొక్క పేరుని విష్ణు జతలో జోడించరు. శివుని పేరుని బ్రహ్మతోటి జోడించరు. శివుని యొక్క పేరుని జగదంబతోటి కలపరు.
శివతానం కోరి దేవతాకి శాతని మిలవి.
శివుని పేరుని ఇంకా ఏ దేవాత్మ జతలో కూడా జోడించరు. తండ్రి సమానంగా అయ్యేటటువంటి వారు ఈ సృష్టి మీద ఒకే ఒక ఆత్మరూపి పిల్లవాడు అయ్యారు. ఎవరు? శంకరుడు. అందుకనే శివుని పేరుని శంకరుని తోటి జోడించడం జరుగుతుంది. కానీ పొరపాటుగా మనిషి గురువులు అటువంటి భ్రమాన్ని భ్రమను వ్యాపింప చేశారు. శివశంకరులు ఒక్కరే అని ఒకవేళ శంకరుడు ఒక్కరే అయినట్లయితే, శివుడు ఒక్కరే అయినట్లయితే మరి శంకరుడు ఎవరి స్మృతిలో కూర్చొని ఉన్నారు? ఎవరి యొక్క తపస్సును చేస్తూ ఉన్నారు? మరి వారు ఎవరినో ఒకరిని స్మృతి చేస్తూ ఉన్నారు కదా. అలా నిత్య నిలువుగా కూర్చొని ఉన్నారు. ఎవరి యొక్క స్మృతిలో కూర్చొని ఉన్నారు? ఎవరో ఒకరు ఉన్నారు కదా, వారు శివుని యొక్క స్మృతిలో కూర్చున్నారు. అందుకని వారికి గుర్తుగా మందిరాలు కూడా తయారు అయి ఉన్నాయి. పురాతనమైనటువంటి శివ మందిరాలు ఏవైతే ఉన్నాయో అందులో మధ్యలో శివుని లింగం ఉంటుంది. నలువైపులా గోడల మీద దేవతల యొక్క చిత్రాలను అమర్చబడి ఉన్నాయి. అందులో ముఖ్య స్థానంలో శంకరుని యొక్క చిత్రం ఉంటుంది. శంకరుడు సాకారుడు అయ్యారు. మనుషులందరూ సాకారంలో ఉంటారు. దేవతలు అందరూ సాకారంలో ఉంటారు. మరి భగవంతుడు నిరాకారుడు అయ్యారు. నిరాకారుడు తండ్రి శివుడు ఎప్పుడైతే ఈ నిశ్చిత రథంలో ప్రవేశిస్తారో మరి వారు వ్యాధి యొక్క తీవ్రత ఆధారంగా ఆ శంకరుడి పిల్లవాడు కూడా నిరాకారుడుగా అవుతాడు. ఏ ధరంపిట యొక్క చిత్రాన్నైనా చూడండి, ఎవరైతే ఈ ధర్మాన్ని స్థాపన చేసేటటువంటి పితలు ఉన్నారో ఊరయ్యారు, ఉన్నతోన్నతమైనటువంటి సనాతన ధర్మాన్ని స్థాపన చేసేటటువంటి వారు, వారు ఉన్నతోన్నతమైనటువంటి ధరపిత. కానీ మిగతా నెంబర్ వారి ధర్మాలు ఉన్నాయో, మిగతా నెంబర్ వారి ధర్మపితలు ఎవరైతే ఉన్నారో వారు కూడా నిరాకార స్థితి ఉన్నవారు అయ్యారు. మహాత్మా బుద్ధుని యొక్క చిత్రాన్ని చూడండి, ముఖాన్ని చిత్రాన్ని చూసినట్లయితేనే అర్థమవుతుంది ఈ ఆత్మ బుద్ధి ద్వారా ఈ సృష్టి మీద లేరు అని. ఉపరాం అనగా అతీతమైనటువంటి వారు, అతీతంగా ఉన్నారు. క్రైస్ట్ యొక్క చిత్రాన్ని చూడండి, ఎప్పుడైనా ధ్యానంగా చూడండి, నిరాకార స్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గురునానక్ యొక్క ముఖాన్ని చూడండి, ఆ నిరాకార స్థితి, ఆ నిరాకార పరంబ్రహ్మ పరమేశ్వరుని స్మృతి చేసిన కారణంగా వారికి అటువంటి స్థితి తయారు అయింది. కానీ ఆ ధరంపితలు జ్ఞానాన్ని తీసుకోలేదు. భగవంతుని యొక్క జ్ఞానాన్ని ఒక చెవి ద్వారా విన్నారు, మరొక చెవి ద్వారా వదిలేశారు. వారు కేవలం నేను ఆత్మను జ్యోతిర్బిందువును మరియు పరమాత్మ జ్యోతిర్బిందువు కేవలం ఇంతే జ్ఞానాన్ని తీసుకున్నారు అంతే తెలుసుకుని స్మృతిలో కూర్చుండిపోయారు. ఆది మధ్యం మరియు అంతిమ యొక్క జ్ఞానాన్నే తీసుకోలేదు. మరి ఆది నుంచి అంతిమ వరకు పాత్రను ఎలా చేస్తారు? మరి 84 జన్మల చక్రంలో రారు. ద్వాపర యుగం నుంచి సృష్టి మీద వస్తారు. ఎప్పుడైతే ఈ సృష్టి మీద ద్వైతవాదం వ్యాపిస్తుందో అప్పుడు వస్తారు. ఓం శాంతి.